the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం జనవరి 26, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఆర్జే ఆంధ్ర లలిత మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి అక్షరాల పూదోటలోకి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ నేను మీకు రచయిత్రి, కవయిత్రి, లలిత కళా పోషకురాలైన శ్రీమతి భావరాజు పద్మిని గారిని పరిచయం చేయబోతున్నానండి. అన్నట్టు వారు 1978 సెప్టెంబర్ మాసంలో వాళ్ళ అమ్మమ్మ గారి ఊరైన నర్సాపురంలో పుట్టారండి. వారికి అమ్మ పద్మ, నాన్న ప్రసాద్ గారు చిన్నప్పటి నుంచి అందించిన సాహిత్యాభిరుచితో ఫిబ్రవరి 21, 2012 ఫేస్బుక్లో అచ్చంగా తెలుగు అనే బృందాన్ని స్థాపించి రచనలు మొదలుపెట్టారు. ఆ ప్రస్థానం దైవానుగ్రహంతో అచ్చంగా తెలుగు అంతర్జాల మాస పత్రిక స్థాపించి తన సాహిత్యాభిరుచులతో అందరినీ అలరింపచేస్తున్నారు. ఇప్పుడు మనం శ్రీమతి భావరాజు పద్మిని గారు రచించిన మా బాపట్ల కథలు లోంచి మచ్చుకి ఒక కథ చదువుదామా అండి. మన మొదటి కథ పేరు మా భావన్నారాయణుడు. జ్ఞాపకాల మబ్బులపై పయనిస్తూ ఏ ఉద్వేగాల ఉత్తంగ శిఖరాలను తాకినప్పుడు మనసులో ఉండే ఆర్ద్రత బయల్పడి తొలకరిగా కురిసి నిలువెల్లా పులకరింప చేస్తుంది. మౌనంగా గంభీరంగా ఉండే సాగర తీరాన నడుస్తూ నీరెండకు ఇసుకపై మెరిసే అలల తడిని చూస్తున్నప్పుడు జీవితంలోని ఏ తీయటి జ్ఞాపకాలో మనోఫలకం మీద తళుక్కన మెరిసి మురిపిస్తాయి. ప్రతి గుండెగూటిలో పదిలంగా నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాల గువ్వలు కన్న తల్లి, సొంత ఊరు, మాతృభాషలను తలుచుకోగానే రెక్కలు విప్పుకుని ఉవ్వెత్తున గగన తలానికి ఎగసి ఆనందడోలికల్లో తేలియాడిస్తాయి. అటువంటి మధురానుభూతులే నాకు ఉన్నాయి. అన్నట్లు మా ఊరి పేరు చెప్పనే లేదు కదూ. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని భావదేవరపల్లి, అదే కాలక్రమేణా భావపురి, భావపట్ల, బాపట్ల అయింది. మా బాపట్ల పేరు చెప్పగానే గుర్తొచ్చేది మా భావనారాయణుడే. అల్లంత ఎత్తున ఈ శిఖరం 3 ఏళ్ల క్రితం కూలిపోయి పునర్నిర్మాణంలో ఉంది. పైన అమర్చిన మైకుల నుంచి తెల్లవారకుండానే వినవచ్చే ఎంఎస్ సుబ్బలక్ష్మి పాటలే మా ఊరికి మేలుకొలుపులు. అందుకే బాపట్ల కథలను చెప్పాలంటే ముందుగా మా భావనారాయణుడి కథతోనే మొదలు పెట్టాలి. శైవానికి పంచారామ క్షేత్రాలు ఉన్నట్టుగానే వైష్ణవానికి కూడా పంచభావనారాయణ క్షేత్రాలు ఉన్నాయి. అవి బాపట్ల, భావపురి, పొన్నూరు, స్వర్ణపురి, భావదేవరపల్లి కృష్ణాజిల్లా, సర్పవరం నేడు కాకినాడలో అంతర్భాగం, పట్టసం. వీటిలో సుమారు 1400 ఏళ్ల చరిత్ర కలిగిన స్వయం వ్యక్త క్షేత్రం బాపట్ల. బాపట్ల ఆవిర్భావాన్ని గురించిన కథను తెలుసుకుందాము. బాపట్ల సమీప గ్రామమైన కొండపాటూరు నుండి ఒక రోజున బావ బావమరుదులు ఇద్దరూ కట్టెలు కొట్టుకోవడానికి ప్రస్తుత భావనారాయణ స్వామి దేవస్థానమున్న చోటికి వచ్చారు. అప్పట్లో పూర్తిగా అటవీ ప్రాంతం అది. అక్కడ మామూలు వృక్షాలతో పాటు శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్న అనేక క్షీరవృక్షాలు, పాల చెట్లు కూడా ఉన్నాయి. ఇద్దరూ చెరో దిక్కుకెళ్ళి చెట్లు కొట్టడం ఆరంభించారు. అందులో బావ ఒక క్షీరవృక్షం మీద వేసిన గొడ్డలి వేటుకు ఆ చెట్టు నుంచి అనూహ్యంగా రక్తం స్రవించడంతో ఆ రక్తాన్ని చూసిన అతను భయోత్పాతంతో మూర్చిల్లాడు. వేరే దిక్కున చెట్టు కొట్టేందుకు వెళ్ళిన బావమరిది తన పని పూర్తి కాగానే బావను వెదుకుతూ బావా బావా అని పిలుస్తుండగా ఒక పాల చెట్టు నుంచి ఓయ్ అని స్వరం వినపడటంతో అతను ఆ దిక్కుకు వెళ్ళి అక్కడ రక్తం స్రవిస్తున్న చెట్టును, దాని చెంతనే స్పృహ తప్పి పడున్న తన బావను చూసి కంగారుగా మళ్ళీ బావా అని పిలిచాడు. మరలా అదే చెట్టు నుంచి వచ్చిన సమాధానానికి ఆశ్చర్యచకితుడయ్యాడు అతను. అది దైవమాయగా భావించి అతను క్షణంలో జరిగిన తప్పును గ్రహించాడు. వెంటనే తమ తప్పును మన్నించమని తమని మన్నించి కరుణిస్తే పొంగళ్ళు పెట్టుకుంటామని ఆ చెట్టునే ప్రార్థించడంతో అతని బావ తిరిగి స్పృహలోకి వచ్చాడు. దాంతో ఆ చెట్టు గల ప్రాంతమంతా మహిమలతో కూడుకున్నదని భావించిన ఆ ఇద్దరూ ఆనాటి నుంచి ఆ చెట్టును పూజించడం ప్రారంభించారు. అంతేకాకుండా తాము మొక్కుకున్న విధంగా ప్రతి ఆదివారం నాడు వారు ఆ వృక్షానికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించసాగారు. ఇదలా ఉండగా వీరప్రతాప క్రిమికంఠ చోళుడు అనే చోళరాజు తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా క్రీస్తు శకం 6వ శతాబ్దం చివరి భాగంలో కావేరీ నదీ తీరం నుండి దిగ్విజయ యాత్రకై బయలుదేరి సమస్త రాజులను జయించి తిరిగి వెళ్తూ విశ్రాంతి నిమిత్తం ఆముదాలపల్లి గ్రామం వద్ద తన సైన్యంతో మజిలీ చేశాడు. రాజు ఆయన పరివారం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆ రాజుగారి పట్టపుటేనుగులు తమ ఆహారం నిమిత్తం ఆ ప్రాంతమంతా సంచరించసాగాయి. ఆ ప్రాంతంలోని క్షీర వృక్షాలను చూడగానే వాటికి ఆకలి రెట్టింపై వెంటనే ఒక క్షీర వృక్షాన్ని తమ తొండములతో విరచి తినడానికి ప్రయత్నించాయి. అయితే విచిత్రంగా ఆ ఏనుగుల తొండములు ఆ పాల చెట్టుకు అతుక్కుని పోవడంతో భీతిల్లిన మావటివాడు పరుగు పరుగున మహారాజు దగ్గరకు వెళ్ళి ఆ సంఘటనను వివరించాడు. ఆ వార్త ఎంతో చిత్రంగా అనిపించడంతో వెంటనే చక్రవర్తి తనే స్వయంగా తన పరివారంతో సహా ఆ చెట్టు దగ్గరకు చేరి దానికి అతుక్కుపోయిన తన పట్టపుటేనుగులను చూసి మరింత ఆశ్చర్యానికి గురయ్యాడు. అది భగవానుని లీలగా గ్రహించి చేతులు జోడించి ఆ వృక్షరాజంతో, ఓ క్షీరవృక్షమా, నీ మహిమ తెలియక తప్పు జరిగింది. నా నేరములు మన్నించి నా ఏనుగులను కాపాడు అని శరణు వేడటంతో వెంటనే స్వామి ఇద్దరు విప్రులలో ఆవహించి, ఓ చోళమహారాజా, ఏనుగు పాదముల వంటి స్తంభములతో విరాజిల్లు ఒక ఆలయమును ఈ ప్రాంతమున నిర్మించి నన్ను ప్రతిష్ఠింపుము, నా పేరుతో ఒక పట్టణమును నిర్మింపుము, అప్పుడు మేము ప్రసన్నులము అవుతాము అనడంతో దానికి చోళమహారాజు మహదానంద భరితుడై వెంటనే అంగీకరించాడు. మనం ఇప్పుడు భావనారాయణుడు అనే కథలో చిన్న విరామం తీసుకుందామండి. చిన్న విరామం.
అందరికీ నమస్కారం. నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనం మా భావనారాయణుడు అనే కథ వింటున్నామండి. మరి కథలోకి వెళ్ళిపోదామా అండి? ముందు భాగంలో చోళమహారాజు భావనారాయణుడి పేరుతో ఒక ఆలయము, పట్టణము కట్టడానికి అంగీకరించాడు కదండి. ఆ తర్వాత ఏమైందో విందామా అండి ఇప్పుడు కథలో. వెంటనే ఆ ఏనుగులకు స్వస్థత చేకూరి అవి అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో స్వామివారి మహిమను అనుభవపూర్వకంగా గ్రహించిన అతను ఆముదాలపల్లిలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు. బావా బావా అని పలికిన నారాయణుడిని భావనారాయణుడన్న పేరుతో ప్రతిష్ఠింపదలచి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. ఆ వెంటనే చిలకలూరిపేట వద్ద గల బొప్పూడి కొండ నుండి రాళ్ళు తెప్పించి పనులు ప్రారంభించాడు. రాత్రి నిర్మించిన ప్రతి కట్టడం మరునాటికే శిథిలమైపోతుండటంతో చక్రవర్తి మళ్ళీ దైవాన్ని ప్రార్థించాడు. అప్పుడు స్వామి చక్రవర్తికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ రాజా, వెంకటగిరి సంస్థానమందు చిమ్మిరి బండయ్యను కొండ కలదు, అందలి రాళ్ళు కృష్ణవర్ణమయములు. ఆ కొండయందలి రాళ్లకు శీతాకాలమున వెచ్చదనము, గ్రీష్మమున చల్లదనము నొసంగెడి లక్షణము కలదు. ఆ రాళ్లతో ఆలయ నిర్మాణమును చేయుము అని పలకగా ఆ రాజు వెంకటగిరి రాజుగారి అనుమతితో ఆ సంస్థానమునందలి చిమ్మిరి బండ కొండనందలి రాళ్లను ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి తెప్పించి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. పునాదులు తవ్వుతుండగా ఆ త్రవ్వకంలో ఒక వాల్మీకము, అందులో శ్రీ వీరభోగయోగ లక్ష్మీ సమేత జ్వాలానరసింహస్వామి విగ్రహం బయటపడ్డాయి. హిరణ్యకశిపుని వదనాంతరం శాంతరసానికి చేరుకుంటున్న జ్వాలానరసింహస్వామి రూపమది. ఆ విగ్రహమును అక్కడి నుంచి కదిలించటానికి సాధ్యం కాకపోవడంతో ఆ రాజు తూర్పు దిక్కున తిరుచుట్టు మాలిక వెడల్పు పెట్టించి ఆలయ నిర్మాణాన్ని కొనసాగించారు. అయితే పుట్ట నుండి బయటపడ్డ జ్వాలానరసింహస్వామివారి దృష్టి అక్కడికి 6 క్రోసుల దూరంలో గల కారంచేడు గ్రామంపై పడి ఆ ఊరు దగ్ధమవడంతో ఆ దోష నివారణకు శ్రీ శాంతకేశవస్వామిని శ్రీ జ్వాలానరసింహస్వామికి అభిముఖంగా ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేశాడు. ఓ వంక దేవాలయ నిర్మాణం చురుగ్గా సాగుతుండగా కొండపాటూరు గ్రామంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ గ్రామంలో ఒక జున్నపాతరయందు అమ్మవారి విగ్రహము బయటపడింది. ఆమె అక్కడి కాపులతో, నేను శ్రీ భావనారాయణ స్వామి వారి దేవేరిని, నా పేరు రాజ్యలక్ష్మి, నాకు ఈ ఊరే పుట్టినిల్లు, మా అత్తగారి ఊరు భావపట్ల, పుట్టినింటి వారే నాకు మంగళ ద్రవ్యములను ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవములో సమర్పించవలను అని చెప్పడంతో గ్రామస్థులు వెంటనే ఆ సంఘటనను చోళమహారాజుకు తెలియజేశారు. మహారాజు పరమానందంతో గ్రామీణుల సహకారంతో కొండపాటూరు నుండి శ్రీమత్ సుందరవల్లి రాజ్యలక్ష్మీ తాయారు విగ్రహాన్ని తెప్పించి శ్రీ భావనారాయణ స్వామి వారికి వాయవ్య దిగ్భాగాన దక్షిణాముఖంగా ప్రతిష్ట చేయించి ఆ దేవేరికి గజపాదాకార స్తంభాలతో ఆలయంలోనే మరో ఆలయాన్ని నిర్మించారు. అది మొదలు నేటికి కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవానికి కొండపాటూరు గ్రామము నుంచి మంగళసూత్రం, మెట్టెలు, పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ, తలంబ్రాలు వంటి మంగళ ద్రవ్యాలు రావడం ఆచారమయ్యింది. ఇదండి కొండంత మా దేవుడి కథ. శ్రీ భావనారాయణుడు వెనుక వైపు కుడిచేయి కమలహస్తంగా, ముందువైపు ఎడమచేయి కటిహస్తంగా భక్తకోటికి దర్శనమిస్తారు. అంతరాలయంలో ఆంజనేయస్వామి పడమరన, కేశవస్వామి విగ్రహాలను తూర్పు ముఖంగాను, స్వామివారి పర్యంక మందిరము ఆసీన రీతిలోని రాజ్యలక్ష్మీ అమ్మవారు, విఘ్న సాచార్యులు రంగనాథస్వామి, సమభంగ స్థానక రీతిలోని గోదాదేవి, స్థానక రీతిలోని కోదండరామస్వామి, ఆసీన రీతిలోని వీరభోగ జ్వాలానరసింహస్వామి, 10 మంది ఆళ్వారులతో శ్రీ రామానుజాచార్యులు మరియు 112 గ్రంథాలకు పైగా శ్రీ వైష్ణవ గ్రంథాలను రచించిన కవితార్కిక కేసరి బిరుదాంకితులైన వేదాంత దేశికుల వారితో తిరుచుట్టు మాలిక అలంకరింపబడగా కేంద్రస్థానంలో స్వామివారి దివ్య స్వరూపం అఖిలాండకోటికి అనంతవరాల జల్లులను కురిపిస్తూ దివ్య ప్రకాశాలను వెదజల్లుతుంటుంది. కుటసాల పంజర హారములతో కూడిన ఏకతల విమానము, గర్భగుడి, ముఖమండప ద్వారాల దగ్గర గల ద్వారపాలక విగ్రహాలు, అర్ధాండప ద్వార భండాలపై చిత్రించబడిన పురాణ ఘట్టాలు, పలుకూడ్య చిత్రాలు, ద్వారతోరణాలు, చిత్రతోరణాలు, స్తంభతోరణాలు వంటి కళాత్మక అలంకరణములు ఆలయ అందాన్ని ఇనుమడింపజేస్తూ నటిశిల్పి కళాచాతుర్యానికి మచ్చుతునకులుగా నిలుస్తున్నాయి. గుళ్ళో ఒక్క దేవుడి దగ్గరగా ఆగి గుంజిళ్ళు తీసి వెళ్ళేవాళ్ళం. గుడిలో స్వామి వెనక ఉన్న సీలింగుపై ఉండే చేపను ముట్టుకుంటే కోరికలు తీరుతాయని చెప్పేవారు. అందుకే గుడికి వెళ్దాం పద అనగానే ముందుగా కోరికల చిట్టా మనసులో పరిచేసుకొని సిద్ధమైపోయేవాళ్ళం. అల్లంత పెద్ద రంగనాథస్వామిని చుట్టూ ఉన్న దేవతల్ని కళ్ళు విప్పార్చి చూసేవాళ్ళం. ఉగ్ర నరసింహస్వామిని కాస్తంత భయంగా చూసేవాళ్ళం. అది మా ఊరి వారికి గుడి కాదు, అమ్మ ఒడి లాంటిది. ఇక ఏడాదికి ఒకసారి వచ్చే తిరునాళ్ళు వచ్చాయంటే మా ఊరి వాళ్ళకే కాదు, చుట్టుప్రక్కల గ్రామాల వాళ్ళకి గొప్ప సంబరమే. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ సప్తమి నుండి పౌర్ణమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు రథోత్సవమైన మర్నాడు వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి. తిరుమజ్జనోత్సవంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 2వ రోజున ధ్వజారోహణ, 3వ రోజు నరసింహవాహనోత్సవము, 4న హనుమంత వాహనోత్సవము, 5న పొన్నమాను వాహనోత్సవము, 6న శేషవాహనోత్సవము, 7న పొన్న వాహనోత్సవము, 8న జగన్మోహిని ఉత్సవము, గ్రామోత్సవము ఎదురుకోలు ఉత్సవము, 9న తెల్లవారుజామున శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి భవదేవుల కళ్యాణ మహోత్సవము, గరుడ వాహనోత్సవము, సాయంత్రం రథోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. గాలి గోపురానికి బయట కుడివైపున స్వామివారిని ఊరేగించే రథం రథశాలలో ఉంది. ఈ రథం 18వ శతాబ్దంలో మల్లేశలింగం అను విశ్వ బ్రాహ్మణ కళాకారుడిచే నిర్మించబడింది. గత 300 సంవత్సరాలుగా ఈ రథం తిరునాళ్ల సందర్భంగా స్వామివారి ఊరేగింపుకు ఉపయోగించబడుతోంది. రథోత్సవం రోజున ఊరంతా ముందు జాగ్రత్తగా కరెంటు తీసేసేవారు. కాగడాల పసిడి వెలుగుల్లో కొండంత రథం మీద ఈ బ్రహ్మాండాలు అన్నింటికీ మహారాజుల టీవీగా దర్పంగా వస్తున్న మా స్వామిని చూసేందుకు పెద్ద పెద్ద మేడలు ఎక్కి నిల్చునేవారు జనం. అదొక అంబరాన్ని సంబరం. బ్రహ్మోత్సవాలలో పొన్నమాను ఊరేగింపు ఒక ప్రత్యేక ఆకర్షణ. గోపికల వస్త్రాలు అపహరించిన కృష్ణుడు పొన్నమాను చెట్టు మీద కూర్చుంటే కృష్ణుడిని తమ వస్త్రాలు తిరిగి ఇవ్వమని వేడుకుంటున్న గోపికలు ఈ వాహనంలో కనిపిస్తారు. ఆ చెట్టుకి అమర్చిన అలంకారాలు, దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. స్వామి ఊరేగింపు మేళాలు వినిపించగానే పూలు, పళ్ళు, కర్పూరం, దక్షిణ, అగరబత్తీలు ఒక ప్లేటులో పెట్టుకొని ఇంటి ముందుకు వచ్చే ఊరేగింపు కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. వెలుగుతున్న కర్పూరం ప్లేటుతో అందరికీ హారతి ప్రసాదం ఇస్తూ ఇంట్లోకి తిరిగి వెళ్ళడం ఒక మధురానుభూతి. మా చల్లని స్వామి దీవెనలు ఆ మట్టిలో పుట్టిన ప్రతి ఒక్కరి మీద ప్రసరిస్తాయి. కేవలం మా ఊరి వాళ్ళకే కాదు, నమ్మిన వారికి కొంగు బంగారంలా నిలుస్తారు మా భావనారాయణ స్వామి. పురావస్తు శాఖ దేవాలయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ ఆలయానికి ఉన్న గాలి గోపురాన్ని మళ్ళీ పునర్నిర్మించి ఆలయ వైభవాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తారని ఆ కొమ్మకు పూసిన నా వంటి పువ్వులు ఎన్నో వెయ్యి కళ్ళతో కొన్నేళ్లగా ఎదురు చూస్తున్నాయి. చివరిగా చిన్న మాట, అందరూ ఇటువంటి కథలు రాశారు కదా, మరి మీరు కూడా ఎందుకు రాయడం అంటారా? మరి వారి ఊళ్ళను గురించి వారు చెప్పారు, మా ఊరు గురించి కూడా ఎవరైనా చెప్తేనేగా మీకు తెలుస్తుంది, అందుకే నేను వచ్చాను. అదండి కథ. అలా శ్రీమతి భావరాజు పద్మిని గారు మన కోసం ఎన్నో కథలు రాస్తూ ఉంటారండి. ఈ కథ బాగుంది కదండి. ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
Yeah. Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
మన భారత ప్రజలు సుఖశాంతులతో సామరస్యంతో జీవిస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం ఎవరు? సరిహద్దుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాసే మన వీర సైనికులు. భరతమాత సేవలో వీర మరణం పొందిన అమర జవాన్ల గాథల్ని జై జవాన్ కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మా బాపట్ల కథల్లో రెండవ కథలోకి వెళ్ళిపోదామండి. చెక్కరిక్ష. సూర్యలంక సముద్ర తీరం. అప్పుడే సూర్యుడు నడినెత్తికి పాకుతున్నాడు. ప్రచండ సూర్య కిరణాల కాంతి సముద్రం మీద పడడంతో సముద్రమంతా బంగారం పోత పోసినట్లు మెరిసిపోతోంది. ఒడ్డున ఇసుకలో గుడి కడుతూ కూర్చున్న 12 ఏళ్ల రాజు ఎందుకో తన తాత మున్నయ్య వంక చూశాడు. ఆశ్చర్యం! మున్నయ్య కళ్ళలో మరో సంద్రం ఉప్పొంగుతున్నట్టు, ఒకటే కన్నీరు ఉబుకుతోంది. అతని చూపంతా కాస్త దూరంలో ఉన్న తన చెక్కరిక్ష మీద ఉంది. ఏంది తాత ఏడుస్తా ఉండావు, రిచ్చా ఈడనే ఉందిగా, ఏడవు మాకు, ఏమైనాదో నాతో చెప్పవు. కాలం మారినాదంటరా, ఇప్పుడు ఈ రిగషాలు ఎవళ్ళూ ఎక్కటం లేదట. మీ అయ్యా ఈ రిచ్చ అమ్మేసి అప్పు చేసి ఆటో కొంటాడంత అన్నాడు బాధగా. అమ్మితే ఏంలే తాత, అప్పుడు మనం దారంతా ఈ రిగసా తొక్కుకు రావక్కర్లేదు, చక్క అందరం ఆటోలోనే రావచ్చుగా. ఆటో తోలితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. నాకెలాగూ చదువు అబ్బలేదు, నేను ఈ రిచ్చ మానేసి ఆటో తోల్తా. అది కాదురా రాజుగా, నా మాటకు ఇది రిచ్చా కాదురా, మా అమ్మరా ఇది. మునయ్య ఆపై మాట్లాడలేక వెక్కి వెక్కి ఏడవసాగాడు. రాజుకు చాలా బాధేసింది. ఎన్ని సుడుగుండాలున్నా, ఎన్ని ఆటుపోట్లున్నా కడుపులో బడబాగ్నిని దాచుకుని గంభీరంగా ఉండే ఈ సంద్రంలా మునయ్య కూడా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ అందరికీ సాయం చేస్తూ ఉంటాడు. అలాంటిది ఈరోజు చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఎలా ఓదార్చాలో కూడా తెలియట్లేదు రాజుకి. ఊరుకో తాత, చిన్న పిల్లాడిలా ఏందిది, సరే గాని రిచ్చ అమ్మెలా అవుద్ది, చెబుతావా? చెప్తారా? ఇలా కూకో మరి. నీకైనా నా బాధ చెప్తే నా గుండె బరువు తీరుతాది అంటూ రాజును దగ్గరగా కూర్చోపెట్టుకుని వాడి తల నిమురుతూ ఇలా చెప్పసాగాడు మునయ్య. ఇలా చూడు రాజు, పెతివోళ్ళకి భద్రంగా దాచుకునే కొన్ని వస్తువులుంటాయి. అవి వస్తువులు కాదరా, తిరణాల్లో అమ్మే తాటాకు పూలలాంటి వాడిపోని గాపకాలు. ఒళ్ళ జన్మలతో ముడివేసుకున్న ఎన్నెల దారాలు. అందుకే ఆ వస్తువుల ఇలువ అనుభవించే ఆ మడుసులకు తప్ప వేరేటోళ్ళకి తెలవదు. వాటికి వెలకట్టలేము కూడా. చిన్నోడివి, నీకింకా ఇదంతా తెలుసుకోవడానికి కాలం పట్టుద్ది అంటూ ఉండగా, రాజు కడుతున్న ఇసుక గుడిని ఓ పెద్ద అలొచ్చి తీసుకుపోయింది. అంతే రాజు దిగాలు పడిపోయాడు. చూసినావా, ఆ ఇసుక గుడి కట్టేటప్పుడే అది నిలవదని కొట్టుకుపోతాదని నీకు తెలుసు. అయినా ఒక్క నిమిషం ఇసుక పోత పోసినందుకే అది నీ సొంతమని కొట్టుకుపోయిందని నువ్వు దిగాలు పడతా ఉండావు. ఇసుంటిదేరా మడిసి జీవితం. ఏది తనది కాదని తెలిసినా, ఏది మీద కట్టుకుపోలేమని తెలిసినా, అన్నీ తనకే కావాలని వెర్రి ఆశ. 10 నిమిషాలు కట్టిన గుడి మీదే నీకింత మమకారం ఉంటే, నా జన్మంతా ముడేసుకున్న ఈ రిచ్చా మీద నాకెంతుండాలరా? నిజమే తాత, ఈ రిచ్చా చాలా గొప్పదయ్యుంటది. మన రిచ్చాల్లోంటివే అన్ని ఊళ్ళలో ఉంటాయా? నేను చాలా ఊళ్ళు తిరిగినానురా అయ్యా, కానీ మన బాపట్లలో రిచ్చాలాంటివి ఏడా కానరావు. గూడు రిచ్చాలు, బండి రిచ్చాలు, బుల్లిగూడు రిచ్చాలు ఉంటావే గాని మన ఊళ్ళో లాంటి విశాలమైన సింహాసనం లాంటి రిచ్చాలు ఏడా లేవురా. కాస్త లావుపాటి ఓళ్ళైతే ఆ రిచ్చాలలో పట్టక ఒకటే ఇరుకు తిప్పలనుకో. మీద ఆ ఆకాశం ఎంత విశాలంగా ఉందో, కింది రిచ్చా కూడా అంతే. ఎండకు ఎండ, వానకు వాన, గాలికి గాలి, ఎన్నెళ్లకు ఎన్నెల, ప్రకృతి తల్లితో గొప్ప విడరాని సంబంధం ఉందిరా మన రిచ్చాలకి. 5-6 దర్జాగా కూకోవచ్చు సామాన్లతో సహా. బస్సు నాగా ఇక్కడే ఆగుద్ది అన్న బాధ లేదు. ఎక్కడ అవసరముంటే అక్కడే ఎక్కవచ్చు దిగవచ్చు. చదువుకోవడానికి మన ఊరొచ్చే తోళ్ళంతా, ఏంటిది రిచ్చానా, సామాన్లు మోసేది కదూ, పడిపోతేనో, వామ్మో నేనెక్కను అనే కాడ్ నుంచి, రిచ్చా అంటే మా బాపట్ల రిచ్చానే, ఎంచక్క కదిలే మహారాజ కురిసీలాగుంటాది. బస్సు వద్దులే రారా, గాలి పోసుకుంటూ హాయిగా రిచ్చాలో పోదాం అనేదాకా తేలిగ్గా వచ్చేసేవారు. అది మన రిచ్చాల గొప్పతనం. మా అమ్మను పెళ్లి చేసుకునే ముందే మా నాయన ఈ రిచ్చా కొన్నాడంత. ఓళ్ళిద్దరి పెళ్లి పల్లకి ఇదేనంత. ఇందులోనే మా అమ్మను ఊరేగిస్తా తెస్తా అంటే ఊరంతా సంబరంగా చూశారంట. మా అయ్య చెప్పేతోడు, రిచ్చా తొక్కి వచ్చిందే ఓళ్లకు తిండి. పెళ్ళై 10 ఏళ్ళైనా ఓళ్లకు పిల్లలు పుట్టలేదని ఓ పాలి కార్లపాలెంలో ఎవరో సాములోరు వస్తే, మునయ్య బాబు మాకు బిడ్డ పుడితే నీ పేరే ఎట్టుకుంటాం అని ఆరి కాళ్ళ మీద పడినారంత. తర్వాత నేను మా అమ్మ కడుపున పడ్డాను. పురిటి నొప్పులొచ్చి మా అమ్మను రిచ్చా మీద పడుకోబెట్టి పెద్ద కోర్టు ఎదురుగా ఉన్న కేశమూర్తి డాక్టర్ గారి కాడికి తీసుకుపోతా ఉంటే ఈ రిచ్చా మీదే నేను పుట్టినానంత. అప్పటి నుంచి ఈ రిచ్చానే నా ఉయ్యాల, ఇదే నా ఆటబొమ్మ. రిచ్చాలో కూకోబెట్టి తిప్పితే గాని బువ్వ తినేటోడిని కానంట. అందుకే అయ్యా అలిసిపోయి నిద్రపోతే అమ్మే ఎవళ్ళూ చూడకుండా కాస్త దూరం రిచ్చా తొక్కి బువ్వ తినిపించేదంట. మన బాపట్లలో ఇదివరలో ఇన్ని కాలేజీలు లేనప్పుడు ఎక్కువ రద్దీ ఉండేది ఏడాదిలో 2 సార్లే. వైశాఖ మాసంలో భావనారాయణ స్వామి తిరణాళ్ళకి, కార్తీక మాసంలో వనభోజనాల కోసం సముద్ర, వీటికే పక్కూళ్ళ నుంచి ఎక్కువ జనం వచ్చేతోళ్ళు. అప్పుడిక రిచ్చా ఖాళీ ఉంటే ఒట్టు. బస్టాండు రైలు స్టేషను నుంచి భావనారాయణ స్వామి గుడికాడికి, సూర్యలంక సముద్రానికి తిరుగుడే తిరుగుడు. ఓ పాలి భావనారాయణ స్వాములోరి తిరణాల్లో నేనెక్కడో తప్పిపోనానంత. ఎంత వెతికినా దొరక్కపోయే తల్లికి అమ్మా నాన్న ఏడుస్తా భావనారాయణ స్వాములోరికి మొక్కుకున్నారంత. తీరా అంతా వెతికి అలిసిపోయి రిచ్చా ఉన్న కాడికి వచ్చి చూస్తే నేను ఈ రిచ్చా కిందే చేతిలో తింటున్న జీడితో సుఖంగా నిద్రపోయి ఉన్నానంత. అమ్మా నాన్న ఇక నేను ఏడకెళ్ళినా ఈ రిచ్చా కాడనే జిక్కుతానని నవ్వుకొని సామికి మొక్కు తీర్చుకున్నారంత. ఈ సంగతి వినగానే కిసుక్కున నవ్వాడు రాజు. భలే తాత, బాగా దాక్కున్నావే, అయితే ఈ రిచ్చా నీ బయటి ప్రాణం అంటావు అంటూ అడిగాడు తాత వైపు చూస్తూ. అంతేరా, అలా నాతో పాటుగా ప్రయాణం సాగించింది రా ఈ రిచ్చా. నాకు 14 ఏళ్ళనగా మా అయ్య పాము కాటుకు చనిపోయాడు. అప్పుడు ఈ రిచ్చాలోనే ఆఖరు యాత్రకు తీసుకువెళ్ళాను. ఇంట్లో చావుకి, పుట్టుకకి, శుభానికి అన్నింటికీ ఓ రథంలాగయ్యిందిరా ఈ రిచ్చా. ఇది వస్తువు కాదురో రే, మన ఇంట్లో పెద్ద ఇంటి మనిషి, ఆత్రంగా చెబుతూ బాధతో ఓ నిమిషం ఆగాడు మునయ్య. తాత, మరి మీ అయ్య పోయాక నువ్వెలాగ బతుకు ఇచ్చినావు? తాత గడ్డం పుచ్చుకు కుదుపుతూ అడిగాడు రాజు. ఈ రిచ్చానే అన్నం పెట్టినాదిరా. అలంకార్ అన్నపూర్ణ సినిమా టాకీసు వాళ్ళకి కొత్త సినిమాలు వస్తే రిచ్చాకు మైకు కట్టుకుని ఊరంతా తమకేసేందుకు మడిసి కావాల్సి వచ్చేది. అలా పిలిచినప్పుడు వాళ్ళకి పని చేస్తానే స్కూలు పిల్లల్ని దింపే పని ఎట్టుకున్నాను. అలాగొచ్చినదే మాకు బువ్వ పెట్టేది. నెమ్మదిగా ఒంట్లో బలం, కాళ్ళలో సత్తువ పెరిగాక బాపట్ల నుంచి అటు కారంపాలెం వైపు నందిరాజు తోటకి, ఇటు సూర్యలంక వైపు ముత్యాలపాలెం దిక్కుకి సముద్రానికి, ఇటు పెదనందిపాడు జిల్లేళ్ళమూడి అమ్మ వైపు, అటుగా చీరాల వైపు వేదుళ్ళపల్లి వైపు రిచ్చా నడిపే తోణ్ణి. నీకో సంగతి తెలుసా, మీ బామ్మ నా రిచ్చా మీనే కలిసింది అంటూ ముసిముసిగా నవ్వుతూ ఆగాడు మునయ్య. ఈ కథలో చిన్న విరామం తీసుకుందామండి. చిన్న విరామం.
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. వలపుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి సంతసింతగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా సేవలతో అత్త మామ సంతసింతగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా చే దేవతగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా చే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
Namaste. This is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగ్ఎలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనం రెండవ భాగంలోకి వెళ్ళిపోదామా అండి? మొదటి భాగంలో మునయ్య తన భార్యని ఈ రిచ్చా మీదే కలుసుకున్నట్టు రాజుతో చెప్తాడు. మరి ఇప్పుడు ఏమవుతుందో తెలుసుకుందామా అండి? అప్పటికి తాత నవ్వినందుకు సంబరపడుతూ, అవునా తాత, ఎలాగో చెప్పవు అని అడిగాడు హుషారుగా. ఓ తెల్లారి నందిరాజు తోటకు గుత్తకి బేరం మాట్లాడుకుని దింపేసి వెనక్కి వస్తుండా. పొద్దెక్కుత ఉండటంతో ఎవరూ లేరు. దారిలో మధ్యాహ్నం తినాల్సిన టిఫిను కారీతో చెయ్యి చాపి ఆపింది ఒక అమ్మాయి. చిలకాకు పచ్చలంగా ఓణీ వేసుకుంది. అప్పట్లో పొలం కూలీ పనులకు వెళ్ళేతోళ్ళు ఇలాగే టిఫిను కారీతో సహా ఎక్కేవోళ్ళు. పోతాంటే పాట పాడడం మొదలెట్టింది. ఆహా, ఏం గొంతు! పొద్దుటే చెవుల్లో అమృతం పోసినట్టు అయినాది. పాట బాగుందని చెప్పగానే చనువు తీసుకుని, అబ్బాయా, ఎప్పటి నుంచో సరదా, ఓ పాలిని రిచ్చా తొక్కనీవా, ఎవళ్ళు లేరుగా అని అడిగింది. పోన్లే అమ్మని ఇచ్చాను. రిచ్చా తొక్కుతూ చిన్న పిల్లల సంబరపడిపోయింది. ఆ నవ్వును, ఆ మడిసిని జన్మంతా చూడాలని అనిపించిందిరా. ఆ సంగతే మీ బామ్మని అడిగితే వాళ్ళయ్య ఒప్పితే మనువాడుతాను అంది. ఏమంటే పెద్దల్ని వెంటేసుకుని వెళ్ళి మాట్లాడి పెళ్ళి ఖాయం చేసుకున్నా. నేనెప్పుడు రిచ్చా తొక్కినా ఉబుకుతున్న నా నరాల్ని, పొంగుతున్న కండల్ని చూసి మురిసిపోయేదిరా మీ బామ్మ. ఒకటా రెండా ఈ రిచ్చాతో నాకు ఎన్నో అనుభవాలు. మూడేళ్ల కిందట మీ బామ్మ పోయినా ఈ రిచ్చాలోనే ఆమెను చూసుకుంటా, ఆ గాపకాల్ని తలుసుకుంటా బతుకుతున్నాను. అడపాదడపా వచ్చిన బేరాలు డబ్బులు మీ అయ్యకు ఇస్తున్నా కూడా నా ఒంట్లో సత్తు ఉన్నంత దాకా రిచ్చా తొక్కి ఇస్తానే ఉంటాను. అయినా సరిపోవని మీ అయ్య హోటేలులో చేసిన డబ్బులు చాలవని ఇలాగ రిచ్చా అమ్మి ఆటో కొంటే బాగా డబ్బులు వస్తావని అనుకుంటున్నాడు. ఒక్క క్షణం ఆగి మళ్ళీ చెప్పసాగాడు మునయ్య. ఓరయ్యా రాజు, డబ్బులు వస్తాయని ఒంట్లో రగతాన్ని, కిడ్నీల్ని, లివర్ను అమ్మే రోజులు రాయి. అవన్నీ ఇస్తాంటే మడిసి ఎంత బాధపడతాడో తెలీదు గాని నా పానానికి పానం లాంటి ఈ రిచ్చాని, మనింటి అన్నపూర్ణ లాంటి ఈ రిచ్చాని అమ్ముతానంటే ఒపలేకున్నానురా. మూడు కాళ్ళ ముసలిని, నాకు ఓపిక తగ్గిందని నన్ను బందిల దొడ్డికి అమ్మేయ్యనేదు కదరా. ఎక్కడో మీ ఇంట్లో మూలన ఇంత చోటిచ్చి అంత బువ్వెడుతున్నారు గదా, కానీ ఈ రిచ్చా ఏమి బరువైనాదిరా. తిండి పెట్టేదే కానీ తినేది కాదు కదరా. ఇది అమ్ముతానంటే బతికుండగానే ముక్కలు ముక్కలుగా కోసినంత బాధ అవుతాందిరా. ఈ ఘోరం చూసే కంటే ఆ సముద్రంలో దూకి చచ్చేది మేలురా. ఒక నిశ్చయానికి వచ్చిన వాడిలా లేచి సముద్రం వైపు అడుగులు కదిపాడు మునయ్య. చేతిలో రిక్షా సామాన్లు కట్టే గట్టి తాడుందని కూడా మర్చిపోయాడు. తాతను ఆపేందుకు పరుగులు పెట్టాడు రాజు. ఇంతలో, అయ్యో అయ్యో, నా బిడ్డ మునిగిపోతున్నాడు, 7 ఏళ్ల బిడ్డ, కాపాడండి కాపాడండి, అయ్యో దేవుడా రక్షించండి అన్న ఆర్తనాదాలు వినవచ్చాయి. సూర్యలంక సముద్రం సుడిగుండాలకు పెట్టింది పేరు. ప్రతి కార్తీక మాసంలో 1-2 ప్రాణాలైన గాల్లో కలిసిపోతాయి. ఇటువంటి సంఘటనలు అక్కడి వాళ్లకు అలవాటి. తాతా మనవళ్ళు కంగారుగా అరుపులు వినవచ్చిన వైపుకు వెళ్ళారు. క్షణం ఆలస్యం చేయలేదు రాజు. సముద్రంలోకి దూకపోయాడు. చిన్నప్పటి నుంచి జాలరి కుర్రాళ్ల సావాసం వల్ల చదువు ఎగ్గొట్టి సముద్రానికి వచ్చి చేపలు పట్టుకు కాల్చుకు తిని బతకడం వల్ల అతను గజ ఈతగాడుగా మారాడు. అలలవడి పోటు ఎదురీత రాజుకు బాగా తెలుసు. ముందుకు ఉరకబోతున్న మనవడిని ఆపి అతని నడుముకు తన చేతిలో ఉన్న తాడును కట్టాడు మునయ్య. బాణంలా సముద్రంలోకి దూసుకెళ్లాడు రాజు. బిడ్డ మునిగిన దిశగా వెళ్ళి ఊపిరి బిగబట్టి లోతుకు వెళ్ళి చూశాడు. ఓ 5 నిమిషాల తర్వాత అలల్లో మునుగుతూ తేలుతూ కనిపించాడు పిల్లాడు. అంతే, వాడి జుట్టు గట్టిగా అంది పుచ్చుకుని తాతకు తాడు లాగమన్నట్టు సైగ చేశాడు. ఒడ్డుకొచ్చిన బాలుడికి ప్రాథమిక చికిత్స చేసి భయంతో మింగిన నీళ్లను పొట్ట నొక్కి బయటికి తీసేసరికి వాడు లేచి కూర్చున్నాడు. అమ్మా అంటూ గట్టిగా భయంతో వాళ్ళమ్మను హత్తుకున్నాడు. ఆనందంగా అటువైపే చూస్తున్న రాజు దగ్గరకు వచ్చి, బాబు, ఏ తల్లి కన్న బిడ్డవో, ప్రాణాలకు తెగించి నా బిడ్డను కాపాడావు, లేకలేక కలిగిన నలుసు, ప్రాణాలన్నీ వీడి మీదే పెట్టుకు బ్రతుకుతున్నాను, ఒక్క క్షణం నీళ్లలో చెయ్యి విదిలించుకున్నాడు. తీరా చూస్తే మునిగిపోతున్నాడు. ఇవాళ వీడు చనిపోయి ఉంటే నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. మాది పిఠాపురం, జమీందారీ కుటుంబం. చుట్టపు చూపుకు పక్కూరొచ్చి అక్కడి నుంచి సముద్ర స్నానానికి వచ్చాము. సమయానికి ఆ 7 కొండల వాడు పంపినట్టు వచ్చిన నీకు ఆ 7 కొండల స్వామికి ఇచ్చినట్టు నిలువు దోపిడీ ఇస్తున్నాను, కాదనకు అంటూ తన ఒంటి మీదున్న హారాలు, రవ్వల దుద్దులు, ఉంగరాలు, గాజులతో సహా రాజు చేతిలో పోసింది ఆవిడ. వద్దని వారించబోయిన తాతా మనవళ్లను కాళ్ళు పట్టుకున్నంత పనిచేసింది. బాబు, తల్లి పేగు మీకు తెలీదు, బిడ్డ ప్రాణాలు పోతే ఆ తల్లి జీవచ్ఛవంతో సమానం, అప్పుడు ఈ నగలన్నీ మట్టి బిడ్డలతో సమానం, మీ రుణం ఎంతిచ్చినా తీరదు అంటూ నగలు అప్పగించి వద్దన్నా ఓ నోట్ల కట్ట చేతిలో పెట్టింది. చివరికి దూరంగా ఖరీదైన కారెక్కి వెళ్ళిపోతున్న వాళ్ళకి వీడ్కోలు పలుకుతూ కాసేపు అలాగే ఉండిపోయారు వాళ్ళు. తాత, చూసావా, ఇక నువ్వు చావక్కర్లేదు, నీ బాధకు నీ ఇంటి పెద్ద ఈ రిచ్చా గుండె కరిగిపోయి వరమిచ్చినాది, ఇదిగో ఈ నగలమ్మి నాన్నకు ఆటో కొందాము, మిగిలిన దాంతో మన ఇంటి బయట ఈ రిచ్చాకు చిన్న పాక వేద్దాము. నీ రిచ్చా తల్లిని నేను తొక్కుతా తాత, నా జన్మంతా నా ప్రాణంలా భద్రంగా చూసుకుంటా, సరేనా, ఇక పోదామా అన్న మనవడిని ఆప్యాయంగా హత్తుకొని రిక్షా మీద కూర్చోబెట్టుకుని ఇంటి దారి పట్టాడు మునయ్య. ఎంత బాగుందో కదండి ఈ కథ. శ్రీమతి భావరాజు పద్మిని గారి కథలు మానవతా విలువలు, మానవతా బంధాలు, అనుబంధాలకి అద్దం పట్టినట్టు ఉంటాయండి. ఈరోజు కథల్లో మొదటి కథ మనని భక్తి పార్వస్యంలో ఓలలాడిస్తే, 2వ కథ మన మనస్సుని కదిల్చేసింది. ఏమంటారండి? ఇక మన అక్షరాల పూదోటలో సమయం కావచ్చింది. మళ్ళీ ఇదే సమయానికి శనివారం నాడు కలుసుకుందామా అండి? థ్యాంక్ యూ.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం. జనవరి 26, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.